ஸ்ரீமதே ராமானுஜாய நமஹ. ప్రియ భాగవత మైత్రి సభ్యులారా, పెద్దలారా, ముందుగా అందరికీ దాసోహం సమర్పిస్తూ కాకినాడ వాస్తవ్యులు శ్రీమద్ ఉపనిషత్ సిద్ధాంత ఆచార్యపీఠ వ్యవస్థాపకులు శ్రీ 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 రంగరామానుజ జీయర్ స్వామివారు అనుగ్రహించిన పుణ్యభూమిని దర్శిద్దాం వస్తారా అనే గ్రంథం నుంచి మనం అనేక విషయాలని ప్రతిరోజు గ్రహిస్తూ ఉన్నాం. నిన్నటి రోజున బృందావనంలో ఉన్న ఇస్కాన్ మందిరం గురించి స్వామివారు తెలియజేశారు. ఇక ఆ తర్వాత దాని కొనసాగింపుగా ఈనాటి ఘట్టాలు. కాశ్యపాహన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరామానుజం మునిం. శ్రీ రంగరామానుజ యతిభ్యో నమః. ఈవేళ స్వామివారు అక్రూర మందిరం గురించి ఇలా వివరిస్తూ ఉన్నారు. ఈ అక్రూర మందిరం చాలా పురాతనమైంది, బాగానే ఉంది. బలరామకృష్ణులని అక్రూరుడు యమునా జలాల్లో దర్శించింది ఇక్కడే అని చెప్తారు. పైన వ్రాసినవే కాక ఇంకా అనేక మందిరాలు, స్థలాలు మేము చూశాం. అవి అంతా అవసరం లేనివి కాబట్టి ఎక్కువగా చెప్పడం లేదు, వ్రాయటం లేదు. శ్రీవైష్ణవ దివ్యదేశాలు వడమధురై, తిరువాయిప్పాడి అని రెండు ఉండాలి కదా. అవి ఎక్కడ ఉన్నాయో సూచన చేస్తారేమో అని స్థానిక గోవర్ధనపీఠం రంగజీ మందిరం వారిని అడిగాం. ఆ మందిరం మహంతుగా ప్రస్తుతం కాంచీపురం అన్నంగరాచార్య స్వామి వారి దగ్గర బంధువర్గంలో వారే ఉంటున్నారట. వీరు ఆళ్ళవార్లు మథుర గోకులం స్థలాలనే దృష్టిలో పెట్టుకొని మంగళాశాసనం చేశారు, కానీ అచ్చామూర్తులని మాత్రం కాదు అని అభిప్రాయపడ్డారు. అందుచేత ఆ ఆలయాల కోసం ఇక్కడ వెతకని అవసరం లేదు అని వారి ఉద్దేశ్యం. ఈ విషయంలో పెద్దలే ఒక నిర్ణయానికి రావాలి. అయితే ఈ రెండు దివ్యదేశాల విషయంలో మంగళాశాసనం చేసిన ఆళ్ళవార్లలో ఎవరూ కూడా ప్రత్యేక దశకాన్ని మొత్తంగా అనుగ్రహించలేదని, అక్కడక్కడి పాసురాల్లోనే ఆయిప్పాడి, వడమధురి అనే పదాలను ఉపయోగించారని కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఇక యమునా నదీ తీరాన ఉండే ఘాటులను గురించి వివరిస్తాను అంటూ స్వామివారు ఇలా తెలియజేస్తున్నారు మనకి. ఘాట్ అంటే రేవు అని కదా అర్థం. పరిక్రమ మార్గంలో వచ్చే రోడ్డు ఇదివరకు యమునా ప్రవాహంగా ఉండేదట. చాలా పెద్ద ప్రవాహంగా సాగుతూ ఉండేది యమున. యమునా నది దూరంగా జరిగిపోయింది నేడు అంటారు ఈ స్థానికులు. నదీ గర్భాన్ని ఆక్రమించేసే ఇళ్ళు, ఆశ్రమాలు తయారైపోయాయి. ఇక యాత్రికులకి ఇవన్నీ ఆలమానాలుగా అయిపోయాయి. ఇది పలానా ఘాట్ అని సూచించే బోర్డులు అక్కడ కనపడవు. అడిగితే ఎవరైనా చెప్తారు, కానీ రోడ్డును చూపించి పలానా ఘాట్ అని వారు చెప్తే అది నిజమే అయినా మనసులో స్పందన కలగడం చాలా కష్టం. నేను ఆలోచించాను ఈ విషయం గురించి. ఇది వస్త్రాపహరణ ఘాట్ అని స్థానికులు చూపిస్తే నాకు నిరాశ ఎందుకో కలుగుతోంది. నేనేమి చూడాలని ఆశిస్తున్నాను ఈనాడు? అలనాడు కృష్ణుడు ఇక్కడ ఉంటాడనే, లేక వస్త్రాలుంటాయనా? ఏం గుర్తులు కావాలి నాకు? ఆనాటి యమున, ఆనాటి భూమి, చాలవు ఈ గుర్తులు. ఆనాటి గుర్తులేవో ఈనాడు చూడాలనుకోవడం పిచ్చితనం కదూ అని నన్ను నేనే మందలించుకున్నాను. నాలో ఉన్న తమోగుణం, రజోగుణాలు మాత్రం పోనీ, ఆ గుర్తులు లేకపోయినా కనీసం మురుగు కాలవలు, పందులు, కుక్కలు, కోతులు, ఈ అపరిశుభ్రత, దుర్వాసన లేకపోతే బాగుండును అని శనిగాయి. భగవంతుడు గురించిన భావన సరిగ్గా లేకపోవడం వలన, మనస్సు పరిపక్వత చెందకపోవడం వలన ఇలాంటివి కళ్ళకి అగుపిస్తున్నాయి నీకు అని నాలో సత్వగుణం ఒక్కసారి గద్దించింది. అయ్యా, అది విషయం. ఇక శృంగారగుడి గురించి చెప్తాను మీకు. శృంగార ఘాట్. ఒకప్పుడు ఇక్కడ వటవృక్షం ఉండేదట. దాని కింద రాసలీలలకి అలంకరించుకున్నారట గోపికలు. కృష్ణుడు కూడా ఇక్కడ ఉండేవాడు, కానీ ఇప్పుడు ఏమీ లేవే. గోవిందఘాట్. రాసలీలల తరువాత కృష్ణుడు అదృశ్యమైపోయి ఆ తరువాత గోపికలకి మరలా కనిపించిన స్థలమట ఇది. ఇప్పుడు ఏమీ లేదు ఇక్కడ. చీర్ఘాట్, గోపికల వస్త్రాలు అపహరించిన స్థలం ఇది. కదంబ వృక్షం ఉంది, దానిమీదనే కూర్చొని తనకి నమస్కరించమన్నాడు గోపికలని. వృక్షం అంత ప్రాచీనమైనదా అని అనుమానం రాకపోలేదు. స్థానికులు మాత్రం అప్పటిదే అని నొక్కి చెప్పారు. వ్రజమండల పరిక్రమంలో ఇంకొక చోట యమునానది ఒడ్డునే చీర్ఘాట్లో చూపిస్తారు. అదే నిజమైనది అయి ఉంటుందని నాకు అనిపించింది. ఇక భ్రమరఘాట్, గోపికల భ్రమర గీతాలు ఇక్కడే జరిగాయట. ఇప్పుడు ఏమీ లేవు. కేసీ ఘాట్, కేసీ అనే అశ్వరూపంలో ఉండే రాక్షసుడిని సంహరించిన స్థలం అదే. రేవుగా చక్కగా మెట్లు వగైరా ఉన్నాయి. ఇక్కడ యమునల్లో స్నానం చేయడం చాలా పవిత్రంగా భావిస్తారు. కానీ యమునా నదీ ప్రవాహం తీవ్రంగా లేకపోవడం వలన నీరు నిలువ ఉండిపోయి చాలా కలుషితంగా కనిపిస్తుంది ఈ ప్రాంతం. ధీర సమీర్ ఘాట్, ఈ రేవుకి విశేషం ఏమీ చెప్పలేదు ఎవరు. ధీర సమీర ఆశ్రమం అని పక్కనే ఉంది. దానికి రేవు పేరుకి ఏమీ సంబంధం లేదని మాత్రం చెప్పారు. ధీర సమీరే యమునా తీరే అని గీత గోవిందం గీత జ్ఞాపకం వచ్చింది. అడిగాం స్థానికులని, ధీరా అంటే ధీరే ధీరే నెమ్మదిగా నెమ్మదిగా, సమీరే అంటే వాయువు నడుస్తూ ఉండగా అని అర్థమట. అంటే చల్లని మందమారుత వీచికలతో కూడిన యమునా నదీ తీరం అని అర్థం. ఇక పానీఘాట్, దూర్వాస మహర్షికి గోపికలు భోజనం పెట్టబోగా నావికుడుగా కృష్ణుడు నావ నడిపిన స్థలమట ఇది. వరాహఘాట్, దీని విశేషణం ఎవరూ సరిగ్గా చెప్పలేదు. చెప్పింది మాకు నచ్చలేదు కూడా. కాళీయఘాట్, ఈ రేవు దగ్గర మాత్రం నాకు మనస్సు స్పందించింది. కాళీయుని పడగల మీదకి దుమికిన కృష్ణుడు మనస్సులో మెదిలాడు. అత్యంత పురాతనమైన కదంబ వృక్షం ఉంది, ఇది అదే అయి ఉంటుంది అనిపించింది. అనుమానం కలగలేదు. అంత పురాతనంగా ఉంది వృక్షం. సరే, ప్రదక్షిణం చేశాం, తాకాం, పునీతలమైనాం. బుక్రారి అనే గ్రామం చుట్టుపక్కల కాళీయమర్దనం జరిగిందని కొంతమంది చెప్తారు, కానీ మాకు ఇక్కడే నమ్మకం కలిగింది. పక్కనే ఉన్న చిన్న ఆలయంలో విశేషం ఏమీ కనిపించలేదు. మొత్తం మీద యమునా తీరంలో సంచరిస్తూ ఉంటే తొలిసారి అపరిశుభ్రత మీదకి దృష్టి కాస్త వెళ్ళి కొరతగా అనిపించింది. ఇక రెండవ మారు మూడవ మారు వెళ్ళినప్పుడు మాత్రం మురికికి దుర్వాసనలకి అలవాటు పడిపోయిన ఉండడం వలన ఇక అలవాటైపోయింది కాబోలు కృష్ణుడు ఆయన లీలలు మనస్సులోనే మెదిలాయి. చాలా తృప్తి అనిపించింది, సంతోషం కలిగింది. యమునా నది మధ్యలో ఉండే ఇసుక తిన్నెలు చూస్తూ ఉంటే దానిమీద పరిగెత్తే నీలమోహన తేజస్సు జ్ఞాపకానికి వచ్చి తత్సంబంధమైన ఒకటి రెండు విషయాలు చర్చించుకునేవాళ్ళం. గోపికలతో రాసలీలలు జరిపిన వెన్నెల రాత్రి దృశ్యం మనస్సులో కదలాడేది. ధన్యులమైనాం అనిపించింది. కృష్ణ బలరాములను తీసుకుని వెళ్ళడానికి రథం మీద వస్తున్న అక్రూరుడు గోవులను వెనక్కి మళ్లించి తోలుకొని వదిలిన కృష్ణుని అడుగుజాడలని శంఖచక్రాది గుర్తుల వలన పసిగట్టి వెంటనే రథం దిగి ఆ అడుగుజాడల గుర్తుల వలన పునీతమైన ఇసుకలో దొర్లి ధన్యుడనైనాను అనుకున్నాడట. అంతటి పవిత్ర భావం నాకెప్పటికీ కలుగుతుందో అని చాలా విచారం వేసింది. చేతనాచేతనమన్నింటిలోనూ భగవంతుని విభూతిని దర్శించగలిగిన నాడు కదా ధన్యత. తర్వాతది సేవాకుంజ్ నిధివనం. రాత్రిపూట ఇప్పటికీ కృష్ణుడు గోపికలు విహరిస్తూ ఉంటారట ఈ వనాలలో. చిన్న చిన్న వనాలివి, ఎన్నో పొదలున్నాయి. పొదలన్నీ గోపికలే అని, రాత్రిపూట గోపికలుగాను పగటిపూట పొదలుగాను ఉంటాయని స్థానికుల విశ్వాసం. రాత్రిపూట ఎవరూ ఉండరు ఈ వనాల్లో. గౌతమి ఋషి ఆశ్రమం వరాహఘాటు దగ్గర ఉన్నది. గౌతమ ఋషి వంశీయుడు ఆయన తపస్సు చేసిన స్థలాన్ని ప్రస్తుత ఆశ్రమ నిర్వాహకులకు దానమిచ్చారట. నింబార్క సంప్రదాయులది ఈ ఆశ్రమం. చక్కటి ఆదరణతో స్వాగతించారు. అలాంటి ఆదరణ మన ఆశ్రమంలో చూపగలుగుతున్నామా అని ఆత్మవిమర్శన చేసుకున్నాం. యాత్రికులతో సంబంధం లేకుండా తమ సాధన తాము చేసుకుంటున్నారు వీరు ఆశ్రమవాసులు, మహంతి కూడా. ఇక మథుర గురించి చెప్పాలి. మధురానగరిలో చల్లనమ్మబోదు దారి విడువుము కృష్ణ అని, మధురానగరం అనగానే మనకి కృష్ణ పరమాత్మతో సంబంధమే చటుక్కున జ్ఞాపకం వస్తుంది. కానీ అంతకు ముందు నుంచి ఈ నగరం భారతీయులందరికీ పవిత్రమైందే. స్వయంభువ మనువు మనవుడైన ధ్రువుని కాలంలో ఈ నగరం లేదు. అప్పుడు దీనిని మధువనం అని పిలిచేవారట. ఇదొక ఘోర అడవిట ఆ రోజుల్లో. ఈనాడు మధువనం అని మధురకి దక్షిణంగా 4 మైళ్ళ దూరంలో ఉన్న మహోలీ అనే గ్రామాన్ని చూపిస్తారు. నారద మహర్షి ఆదేశంతో ధ్రువుడు ఇక్కడికే వచ్చి తపస్సు చేశాడు. తర్వాతి కాలంలో ఈ అడవిని మధువు అనే రాక్షసుడు ఆక్రమించుకున్నాడు. అతని కుమారుడు లవణాసురుడు, రాముడి చిన్న తమ్ముడు శత్రుఘ్నుడు ఈ లవణాసురుణ్ణి చంపివేసి మధురను నిర్మించి రాజధానిగా చేసుకుని ఈ ప్రాంతాన్నే పరిపాలించాడు. సూర్యవంశం అంతరించగానే చంద్రవంశపు రాజులు విజృంభించి సూరసేనుడు రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత వారిలో ఉగ్రసేనుడు మధురని రాజధానిగా చేసుకున్నాడు. ఆయన కుమారుడే కంసుడు. అతనిని సంహరించడానికే కదా కృష్ణుడు ఇక్కడ అవతరించింది. ఈ సంగతి అందరికీ తెలిసిందే కదా. ఇక అంబరీషుడు దూర్వాస మహర్షి కోసం ఎదురు చూసిన స్థలం కూడా ఇదే అని చెప్తారు. ఈ విషయాన్ని కొంతవరకు నమ్మవచ్చునేమో, కానీ బలిచక్రవర్తిని వామనుడు 3 అడుగులు కోరినది ఇక్కడ అని, రావణుడు తపస్సు చేసినది ఇక్కడే అని చెప్పే కథలని నమ్మక్కర్లేదని నా అభిప్రాయం. ఇదొక జిల్లా కేంద్రం, కాస్త పెద్ద పట్టణమే. 2.5-3 లక్షల జనాభాతో ఉంది ఈ రోజున. ఢిల్లీకి దక్షిణంగా సుమారు 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. వర్షపాతం చాలా తక్కువ, నీరు నిలవదు. కనుక ఆ కాస్త వర్షం నీరు కూడా ఉపయోగంలోకి రాదు. వేసవిలో చాలా వేడి, శీతాకాలంలో చాలా చలి. ఢిల్లీకి దగ్గరగా ఉండడం వలన గజనీ మహమ్మద్ మొదలుకొని ఔరంగజేబు వరకు 600 సంవత్సరాల పాటు అనేక దాడులను ఎదుర్కొంది ఈ పట్టణం. దేవాలయ విగ్రహాలను తీసుకుని వెళ్ళిపోయి మసీదులలోనూ తమ తమ అంతఃపురాలలోనూ మెట్ల కింద వాడుకునేవారు ఈ ముస్లింలు. బ్రిటిష్ వారి పరిపాలన వలన తర్వాత కాస్తంత రిలీఫ్ వచ్చింది మనకి, మన ఆలయాలకి. ఇక మధుర విశేషం ఏమిటంటే, మనకెంత ప్రధానమో అంతే ప్రధానం బౌద్ధులకు కూడా, జైనులకు కూడా. పాహియాన్ హ్యువాన్సాంగ్ల్ మధురలోని బౌద్ధ ఆరామాలు గురించి వ్రాసారట. 1921వ జైన తీర్థంకరుడు ఇక్కడ నివసించారట. మేము బృందావనంలోనే బస చేసి మధుర వచ్చి చూసి వెడుతూ ఉండేవారం. కాశీ, అయోధ్య, మధుర అంటూ చెప్పబడే 7 మోక్షదాయక పట్టణాలలో ఇది ఒకటి. కొన్ని రోడ్లు విశాలంగా ఉన్నా సందుగొందులకి లోటు లేదు. అపరిశుభ్రతలో బృందావనానికే ఫస్ట్ ప్రైజ్ వెళ్ళిపోతుందేమో అని ఎప్పుడూ బెంగపడుతూ ఉండేది పాత మధురానగరం. కొత్త మధురానగరం కొంత నయం, విశాలమైన రోడ్లతో బాగుంటుంది. పండాల అంటే పౌరోహిత్య బ్రాహ్మణులు అనుకోండి, వాళ్ల గొడవ చాలా ఎక్కువ. గైడ్ల మనకన్నీ చూపిస్తామని సిద్ధపడతారు, ప్రాణాలు విసిగిస్తారు, డబ్బు యాచన చేస్తూ నిష్ఠూరాలు వేస్తారు, శాపాలు పెడతారు. ఇవ్వకపోతే ముఖ్యంగా యమునా నదీ తీరంలో మరీ నిలబడనివ్వరు, అసలు చూడనివ్వరు, మాట్లాడుకోనివ్వరు. నానా యాతనలు, ఈతిబాధలు పెడతారు వీళ్ళు. ఇక మేము చూసిన స్థలాల్లో ముఖ్యం అనుకున్న వాటిని ఇక వివరిస్తాను అంటూ స్వామివారు కొనసాగిస్తున్నారు. ఆ విషయాలు రేపు తెలుసుకుందాం. శ్రీ రంగరామానుజ ఇది భ్యో నమః. శ్రీమతి రామానుజాయ నమః. అడియన్ రామానుజదాసః కులశేఖరాళ్ళవారు.